Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మై ఇన్ మీడియా సమర్పించు బాలగోకులం కార్యక్రమం సెప్టెంబర్ 28, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
నమస్కారం. మైన్ మీడియా వారు సమర్పించే బాలగోకులం కార్యక్రమానికి పునఃస్వాగతం. నేను సాయి అనిరుద్ధ్. మళ్ళీ శతక సాహిత్యంతో మీ ముందరికి వచ్చేసాను. కిందటి వారం మనం వరాహావతారం యొక్క పద్యం గురించి చెప్పుకున్నాం కదా నేస్తాలు. వరాహావతారం యొక్క కథ తెలుసుకున్నాం కదా. అలాగే ఇవాళ నరసింహావతారం యొక్క పద్యం, దాని యొక్క కథ తెలుసుకుందామా? కృష్ణ శతకంలో నరసింహావతారం ఉన్న పద్యం 40వ పద్యం. కేరళీయ రచేతన్ గంబము నరుదుగ వేయుటను వెడలి యసురేశ్వరునిన్ ఉరమును జీరివధించితి నరహరి రూపావతార నగధర కృష్ణ. ఈ పద్యం యొక్క తాత్పర్యం ఏమిటంటే, నగధర అంటే కృష్ణ, గోవర్ధనం అనే కొండను పైకెత్తిన ఓ కృష్ణ, నరహరి రూప అవతార అంటే మనిషి ఆకారం కొంత, సింహం ఆకారం కొంత దాల్చినవాడా, కేరళి అంటే కోపించి, కంబమున్ అంటే స్తంభాన్ని, అరుదుగన్ వింతగా, వేయుటన్ అంటే పగలగొట్టడం వల్ల, వెడలి అంటే దానిలోంచి బయటకు వచ్చి, అసురీశ్వరునిన్ అంటే రాక్షసరాజును, ఉరమునున్ అంటే రొమ్మును, చీరి వధించితివి అంటే చీల్చి చంపావు. కృష్ణ, నువ్వు నరసింహావతారం ఎత్తి రాక్షసరాజైన హిరణ్యకశిపుణ్ణి రొమ్ము చీల్చి చంపావు కదా. మీకు అనుమానం రావచ్చు, ఈ నరసింహావతారం ఎందుకు మహావిష్ణువు ఎత్తాడు, హిరణ్యకశిపు ఎవరు, దాని కథ మనం తెలుసుకుందాం. పూర్వం హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అనే రాక్షస సహోదరులు ఉండేవారు. మనం వారి గురించి చెప్పుకున్నాం కదా. హిరణ్యాక్షుడు వరాహావతారంలో మహావిష్ణువు చేతిలో మరణించడం చూసి తన తమ్ముడైన హిరణ్యకశిపుడు రాజైన తర్వాత, మహావిష్ణువు నా అన్నయ్యని చంపాడు కనుక అతను నా శత్రు, అతన్ని కొలిచేవారెవ్వరు నా రాజ్యంలో ఉండరాదు అని చెప్పేసి మునుల్ని వాళ్ళని హింసిస్తూ, నానా బాధలు పెడుతూ, చిత్రవధలకు గురి చేస్తూ, నరకయాతనలకు గురి చేసేవాడు. అంతేకాకుండా మళ్ళీ దేవేంద్రుడి స్వర్గం మీద దండయాత్ర చేసి స్వర్గాన్ని గెలిచి త్రిలోకాధిపత్యం వహించి మూడు లోకాల్ని పాలించసాగాడు. అప్పుడు అతను హిరణ్యకశిపుడు అలాగ మూడు లోకాల్ని జయించాక, జయించడానికి ముందర అతనికి ఒక ఏమనిపించిందంటేను, ఈ మూడు లోకాల్ని మనం జయించాలంటే మనకు కొన్ని శక్తులు కావాలి, దానికి మనం తపస్సు చేయాలి అని చెప్పి బ్రహ్మకి తపస్సు చేసి వరాలు పొందడానికి వనానికి వెళ్ళాడు. అక్కడ అతను తపస్సు చేసిన సమయంలో ఇంద్రుడు తన హిరణ్యకశిపుడి యొక్క గర్భవతి అయిన భార్య లీలావతిని తీసుకెళ్ళి ఆమెను చంపేందుకు ఒడిగడుతుండగా లోపల నారద మహర్షి వచ్చి అక్కడ ఇంద్రుడితో ఈ విధంగా అన్నాడు, ఈ లీలావతి యొక్క గర్భాన్ని వధించకు, దానివల్ల నీకు స్త్రీహత్యా పాపం అంటుకుంటుంది, అంతేకాకుండా ఈ లీలావతి కడుపునకు విష్ణు భక్తుడు ఉదయిస్తాడు, రాక్షసుడు కాదు, నా మాట విను అంటాడు. అప్పుడు నారదుడి మాట విని ఇంద్రుడు, సరే అని వదిలేస్తాడు. అప్పుడు లీలావతిని నారద ముని తన ఆశ్రమానికి తీసుకెళ్ళి రోజు నారాయణ నామం వినిపించసాగాడు. నారాయణుడి కథలు, పద్యాలు, భజనలు అన్నీ వినిపించసాగాడు. అది విన్న గర్భస్థ శిశు కూడా అంటూ ఊ కొట్టసాగాడు. అలా గర్భంలోనే విష్ణుమూర్తి గురించి భక్తి ఏర్పడిపోయింది. ఇది ఇలా ఉండగా అక్కడ హిరణ్యకశిపుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి వరాలు పొందేందుకు బ్రహ్మ వచ్చిన తర్వాత అడుగుతాడు, నాకు అమరత్వాన్ని ప్రసాదించండి. అప్పుడు బ్రహ్మ అంటాడు, అది రాక్షసులకి మానవులకి అసాధ్యం, కేవలం దేవతలు మాత్రమే అమరులు. నువ్వు ఇంకేమైనా వరం కోరుకో అంటే అప్పుడు భూమి కానీ ఆకాశం కానీ, పగలు కానీ సాయంత్రం కానీ, ఆయుధం కానీ మామూలు చేతులు కానీ, మృగం కానీ కాకూడదు, మనిషి కూడా కాకూడదు, అంతేకాకుండా ఇంటి లోపల కాకూడదు, ఇంటి బయట కాకూడదు, ఇలాగ మొత్తం అన్ని చాలా షరతులు విధించి ఇవి లేకుండా, ఇవి ఉన్నప్పుడు నన్ను నాకు మరణం ఉండదు, ఇవి లేకుండా ఉన్నప్పుడే నన్ను వధించాలి అంటూ వరం కోరుకుంటాడు. బ్రహ్మ తథాస్తు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నారద మహాముని వచ్చి లీలావతిని అప్పగించి చెప్తాడు. లీలావతిని అప్పగించే సమయానికి అతనికి ఒక కొడుకు కూడా పుడతాడు. పుట్టాక పిల్లాడితో పాటు లీలావతిని హిరణ్యకశిపుడికి అప్పగిస్తాడు నారదుడు. ఇంకా ఇంద్రుడు ఈ విధంగా చేశాడు అంటూ హిరణ్యకశిపుడు చెప్తాడు. ఈ విషయం తెలిసి హిరణ్యకశిపుడు కోపంతో స్వర్గాన్ని దండెత్తి ఇంద్రుడిని ఓడించి స్వర్గంలోంచి తరిమేస్తాడు. ఆ తర్వాత ముల్లోకాల్ని పాలించసాగాడు. ఓ పక్క ఇలా ఉండగా ఆ పుట్టిన పిల్లాడికి ప్రహ్లాదుడు అని పేరు పెడతారు. ప్రహ్లాదుడు చిన్నప్పటి నుంచి విష్ణు భక్తుడు. అస్తమాటు నారాయణ 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 అనేవాడు. ఈ విషయం హిరణ్యకశిపుడికి చాలా కోపం తెప్పించేది. అతన్ని గురుకులంలో చేర్చినప్పుడు గురువుగారులు మన్నాడే తీసుకొచ్చి చెప్పేశారు, ఇతను మీరు విధించిన షరతులనే వినట్లేదు, మీరు విధించిన షరతుల ప్రకారం మిమ్మల్నే దేవుడుగా కొలవాలి, కానీ ఇతను మాత్రం మీరు హరిద్వేషులైన మీ యొక్క పుత్రుడే తమరిని ద్వేషిస్తూ నారాయణ నారాయణ అంటున్నాడని చెప్పగా అప్పుడు ముందర హిరణ్యకశిపుడు మందలిస్తాడు. ప్రహ్లాదు, నాయన ప్రహ్లాద, నువ్వు బుజ్జివాడివి కదూ, మంచివాడివి కదూ అంటూ మళ్ళీ గురుకులానికి పంపిస్తారు. ఈసారి గురువులు లేని సమయం చూసి అక్కడ ఉన్న పిల్లల చేత కూడా నారాయణ పలికిస్తారు. ఇది చూసి వాళ్ళ గురువు అదే ప్రహ్లాదుడి గురువు అయిన చండామార్కుల వారు, ఆయన శుక్రాచార్యుడి యొక్క కొడుకు. చండామార్కుల వారు ఆ ప్రహ్లాదుడిని తిరిగి రాజు దగ్గరికి తీసుకెళ్ళి మహాప్రభో హిరణ్యకశిప, మీ కొడుకే మేమెంతో చెప్పినా కూడా వినట్లేదు, పైగా హరి హరి అనే అంటున్నాడు, హిరణ్యకశిప అన్న నామం అతని నోటి నుంచే రావట్లేదు, కనుక దయచేసి ఇతనికి సామధాన భేదోపాయాలతో చెప్తే నచ్చజెప్పినా కానీ వినిపించుకోవట్లేదు, దాంతో మీరే కొంచెం నచ్చజెప్పి చూడండి అంటూ వెళ్ళిపోతాడు. ఈసారి కూడా మళ్ళీ హిరణ్యకశిపుడు బాగా నచ్చజెప్పి గురువుల దగ్గర పంపిస్తాడు. ఈసారి అక్కడ నారాయణ నామం నోరెత్తకుండా సర్వ విద్యలు నేర్చుకుని తిరిగి ఇంటికి వస్తాడు. వచ్చాక చదువు ఏం చదువుకున్నావు నాయన అని హిరణ్యకశిపుడు అడిగితే అప్పుడు ఈ విధంగా చెప్తాడు, నేను చదువుల యొక్క సారాన్ని అంతా గ్రహించాను, అదే ఈ విశ్వం యొక్క పరమాత్ముడైన నారాయణ నామాన్ని తలుచుకుని హాయిగా ఈ జీవన చక్రం నుంచి మోక్షం పొంది పరమాత్ముడి సాన్నిధ్యాన్ని చేరుకోవాలి అని చెప్తాడు. ఈ విషయం విన్న హిరణ్యకశిపుడు వెంటనే కోపంతో తన కొడుకు మీద కత్తి ఎత్తేస్తాడు. కానీ లీలావతి వేలుతుంది, మహాప్రభు దయచేసి నా కుమారుణ్ణి వదిలేండి అని, ఇతన్ని నేను వధించను కానీ ఇతనికి కఠోర శిక్షలు విధిస్తాను అని చెప్పి ఏనుగుల చేత తొక్కించడం, నూనెలో వేయించడం ఇటువంటివి చేస్తాడు. కానీ అస్తమాటు అతను నారాయణ అని తలుచుకోవడం వల్ల మహావిష్ణువే వచ్చి అతన్ని కాపాడుతాడు. చివరికి అతని హిరణ్యకశిపుడి చెల్లెలైన హోళికాదేవి మంటల్లో కూర్చుంటే ఆమెకి ఆమెని నిప్పు కాల్చలేదు. కారణం ఆమె వరం పొందిన వరానుగ్రాహి కనుక ఆమె నిప్పుల్లో కూర్చుని ఆమె ఒళ్ళో ఎవరైనా కూర్చోపెట్టుకుంటే కూడా ఆవిడకేమీ అవ్వరు, కానీ ఆవిడ ఒళ్ళో ఉన్నవాడు దగ్ధమైపోతారు. కానీ ఈ అలా అందుకే ఈ ప్రహ్లాదుని హోళికాదేవి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని నిప్పుల్లో కూర్చుంది. కానీ అతను నారాయణ నామాన్ని జపించడం వల్ల ఆ మహిమ వల్ల ప్రహ్లాదుడు కాలిపోకుండా ఉండి హోళికాదేవి కాలిపోయింది. ఈ విషయం తెలిసి హిరణ్యకశిపుడు చాలా కోపోద్రిక్తుడు అయ్యాడు. వెంటనే కుమారుని పిలిచి నీ హరి ఎక్కడున్నాడ్రా అని అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుడు ఈ విధంగా చెప్పాడు, మహావిష్ణువు మొత్తం ప్రపంచం అంతా ఉన్నాడు. అంటే అప్పుడు అడుగుతాడు, ఈ స్తంభంలో కూడా ఉన్నాడా అని అడుగుతాడు హిరణ్యకశిపుడు. దానికి ప్రహ్లాదుడు అవును అని జవాబు చెప్తాడు. వెంటనే ఒక గద తీసుకుని ఆ స్తంభాన్ని ఫళ్ళును విరగొడతాడు. వెంటనే అందులోంచి నరహరి రూపం, అదే సగం జంతువు కాదు సగం మనిషి కాదు రెండూ కలిసి ఉన్న నరహరి రూపంతో గోళ్ళు ఆయుధాలు కాదు ఉత్తి చేయి కాదు కనుక గోళ్ళతో వచ్చి హిరణ్యకశిపుడిని వధించేందుకు వస్తాడు. అలా వచ్చి హిరణ్యకశిపుడిని అది సాయం సంధ్యా వేళ పొద్దున్న కాదు రాత్రి కాదు వెళ్ళి ఇంట్లో కాదు బయట కాదు అన్నందువల్ల ఇంటి యొక్క గడప దగ్గర మీద కూర్చుని తన కాళ్ళ మీద పెట్టుకుని రొమ్ము చీల్చి చంపాడు. ఆ తర్వాత ఉగ్రనారసింహమూర్తిని శాంతింపచేసేందుకు ప్రహ్లాదుడు స్వామి సూచించగా అప్పుడు స్వామి అతనికి శాంతించి నిజరూపంలో దర్శనమిచ్చాడు. ఆ తర్వాత రాక్షసులకు ప్రభువై ఏలుకొమ్మని చెప్పి అంతర్ధానమయ్యాడు. ప్రహ్లాదుడు చిన్నవాడే అయినా విష్ణు భక్తుడు కనుక తన తండ్రి వంటి రాక్షసుడి చేతిలో కూడా బతికాడు. దీన్ని బట్టి ఏంటి తెలుస్తుందంటే మనకి విష్ణు భక్తుల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. చూసారా నైస్తాలు, హిరణ్యకశిపుడి కథ నరసింహావతారం కథ ఎంత బాగుందో కదా. అంతేకాకుండా కవిగారు అంత పెద్ద కథని 4 పాదాల పద్యాల్లో ఎలాగ పెట్టారో చూశారు కదా. అందుకే ఆయన మహానుభావులు. అందుకే మనం హరినామాన్ని కృష్ణనామాన్ని ఎప్పుడూ జపిస్తూనే ఉండాలి, స్మరిస్తూనే ఉండాలి. నేస్తాలు మీరు కృష్ణనామ స్మరణ భజన కృష్ణనామ జపం ఇవెప్పుడూ మానరు కదా, మానకండి. అంతేకాకుండా వచ్చే వారం వరకు మీ సాయ నిరుదు కోసం ఎదురు చూస్తారు కదండి. ఇదే మీ బాలగోకులం మైండ్ మీడియా వాయిస్ ఆఫ్ ఇండియా. ఇదే భారతీయ స్వరం. ధన్యవాదాలు.
చేనేత కార్మికుల జీవన విధానం, వారి కుల దైవం, స్థితిగతులు, అనాదిగా వస్తున్న వృత్తిని నిలబెట్టుకోవడానికి వారు అనుభవిస్తున్న వేదన, వీటన్నింటిని గురించి స్వయంగా పల్లెలకు వెళ్ళి పరిశోధించి ప్రముఖ రచయిత్రి మందా భానుమతి గారు రాసిన నవల అగ్గిపెట్టెలో 6 గజాలు ఎంతో ప్రజాదరణ పొందిన ఈ నవలను నేను, అంటే మీ పగడాల నాగమణి, నా స్వరంలో నవలాలోకం కార్యక్రమంలో మీకు వినిపించబోతున్నాను. భారత కాలమానం ప్రకారం ప్రతి శని ఆదివారాల్లో సాయంత్రం 5 నుంచి 5:30 గంటల వరకు ఈ నవల త్వరలో ప్రసారం అవుతుంది. అంతేకాదండోయ్, ఈ నవల వీడియోలు కూడా మా మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్లో ఉంచబోతున్నాం. వినేందుకు సిద్ధమే కదా? వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
My media.
The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
నమస్కారం. ఇవాళ ఒక చాలా విశిష్టమైనటువంటి ఒక ప్రముఖమైనటువంటి స్తోత్రం, సరస్వతీ దండకం అన్న పేరు గల ఒక స్తోత్రాన్ని గురించి మనం తెలుసుకుందాం. ఈ సరస్వతీ దండకం నైషధం అనే ఒక సంస్కృత మహాకావ్యంలో ఉంది. సంస్కృతంలో ఉన్నటువంటి పంచమహాకావ్యాలలో నైషధం చాలా ప్రశస్తమైనటువంటి కావ్యం. శ్రీహర్షుడు అనే ఒక మహారాజు, కవి, కవిపండిత పోషకుడు అయినటువంటి ఒకనొక మహాకవి వ్రాసినటువంటి గ్రంథం ఇది. నైషధం విద్వదౌషధం అని నైషధాన్ని ప్రశంసిస్తూ ఉంటారు కవులు, పండితులు అందరూ కూడా. ఎందుచేతనంటే, మామూలుగా మనుషులకి ఒక ఔషధం అంటే మెడిసిన్, మందు తీసుకున్నప్పుడు ఎలాగైతే వాళ్ళ రోగం నిర్మూలితమైపోతుందో అదేవిధంగా మనసులో ఉన్నటువంటి వికారాలు, వైక్లభ్యాలు ఏమన్నా ఉంటే ఈ నైషధం చదవటం వలన అవన్నీ కూడా సమూలంగా నాశనమైపోతాయి అన్న అభిప్రాయాన్ని తెలియజేస్తూ, అది కూడా సామాన్య జనులకి ఈ కావ్యం అర్థం కానంత కఠినమైనటువంటి భాషలోనూ, అంటే పదజాలం రీత్యా లేదా అర్థం రీత్యా చూసుకున్నా కూడా ఈ కావ్యం చాలా క్లిష్టమైనది, కఠినమైనది. కాబట్టే నైషధం విద్వదౌషధం అన్న పేరు ఈ కావ్యానికి వచ్చింది. అటువంటి కావ్యంలో ఈ సరస్వతీ దండకం ఉంది. సరస్వతిని ప్రస్తుతిస్తూ చేయబడినటువంటి దండకం కాబట్టి దీన్ని సరస్వతీ దండకం అన్నారు. ఈ సరస్వతీ దండకం యొక్క సందర్భం కూడా చాలా అందంగా ఉంటుంది కావ్యంలో. అది ఏమిటంటే, నిషధ రాజ్యానికి అధిపతి రాజు అయినటువంటి నలమహారాజు, అతను చాలా పరాక్రమవంతుడు, మంచి గుణగణాలు కలిగిన వాడు, చక్కటి రూపసి. అటువంటి నలమహారాజు వివాహార్థి అయి ఉన్నాడు, కన్యని అన్వేషిస్తూ ఉన్నాడు. అదే సమయంలో విదర్భ రాజ్యానికి చెందినటువంటి రాజకుమార్తె దమయంతికి స్వయంవరం ప్రకటిస్తాడు భీమభూపతి. ఆ రాజ్యానికి రాజైనటువంటి భీమ మహారాజు స్వయంవరాన్ని ప్రకటిస్తాడు. అయితే ఇంతకు ముందరే నలదమయంతులు ఒకరి గురించి ఒకళ్ళు వినడం వలన ఒకరి పట్ల ఒకరు చాలా అనురాగంతో ఉంటారు. దమయంతి, నేను వివాహం ఆడితే కేవలం నలమహారాజునే వివాహం ఆడాలి అన్న ఒక దృఢమైన నిర్ణయంతో ఉంది. అదేవిధంగా దమయంతి, నా అర్ధాంగి అయితే అది ఎంత అదృష్టం అని నలమహారాజు అనుకుంటూ ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో తన కుమార్తె యుక్త వయస్కు వచ్చిందని గ్రహించినటువంటి భీమభూపతి, భీమ మహారాజు స్వయంవరాన్ని చాటింపు వేస్తాడు. ఆ స్వయంవరానికి ఎంతోమంది రాజులు వస్తారు. స్వయంవర సభ మొత్తం రాజులతో, మహారాజులతో కిక్కిరిసిపోయింది. అటువంటి స్వయంవర సభని చూసినటువంటి భీమ మహారాజు, ఈ రాజులందరిలోకి నా కుమార్తెకి తగినటువంటి వరుడు ఎవడు, ఉత్తముడైనటువంటి వరుడు, నా కుమార్తెని చాలా చక్కగా చూసుకోగలిగినటువంటి, మంచి హృదయం కలిగినటువంటి మహారాజు ఎవరు అని మనసులో అనుకుంటూ, ఒక స్వయంవరంలో ఎప్పుడూ కూడా ఒక పరిపాటి ఉంటుంది, ఒక ఆచారం. అది ఏమిటంటే, ఎవరో ఒక చెలికత్త మేలిముసుగు ధరించి చేతిలో వరమాలను పట్టుకుని నడుస్తూ ఉన్నటువంటి రాజకుమార్తెకి తోడుగా ఒక చెలికెత్త. ఆ చెలికెత్త ఎలా ఉండాలి అంటే, చక్కటి చదువుకున్నదై ఉండాలి, మంచి మాట చాతుర్యం కలిగినదై ఉండాలి. అక్కడికి వచ్చినటువంటి రాజులందరి యొక్క వివరాలు క్షుణ్ణంగా తెలిసినదై ఉండాలి, హాస్య చతురత కలిగినదై ఉండాలి. ఇన్ని మంచి లక్షణాలు ఉండి తన సఖి, ప్రియ సఖి అయినటువంటి రాజకుమార్తె యొక్క మంచి కోరుకునేదే ఉండాలి. అటువంటి చెలికత్తె తోడు రాగా రాజకుమార్తె ఎప్పుడూ కూడా స్వయంవర సభామండపంలో తిరుగుతూ, ఏ రాజు అయితే తన మనసును దోచుకున్నాడో ఆ రాజు యొక్క మెడలో పూలమాల వేస్తుంది. అది స్వయంవర సభామండపంలో సాధారణంగా ఉన్నటువంటి ఆచారం. అయితే ఇక్కడ భీమభూపతి ఒక చాలా చక్కటి అపూర్వమైన ఆలోచన చేశాడు ఆయన. అది ఏంటంటే, చాలా విద్యావంతురాలు, చిన్ననాటి నుంచి సరస్వతీదేవికి అమిత భక్తురాలు అయినటువంటి నా కుమార్తె తనకు తగినటువంటి వరుణ్ణి అన్వేషించడానికై ఈ స్వయంవర సభలో అడుగుపెట్టింది. కాబట్టి నా కుమార్తెకి వరుణ్ణి వెతుక్కోవటంలో సహాయం చేయటానికి సాక్షాత్తు ఆ సరస్వతీదేవియే మానవ దేహాన్ని ధరించి ఇక్కడికి వస్తే ఎంత బాగుంటుందో అని అనుకున్నాడు భీమ మహారాజు. అనుకున్నదే తడవుగా ఆయన చక్కటి పదబంధాలని ఉపయోగిస్తూ ఎంతో అందంగా సరస్వతీదేవి స్తోత్రం చేసి, ఆ స్తోత్రం ద్వారా సరస్వతీదేవిని ఆ సభకు ఆహ్వానించాడు. అటువంటి అపురూపమైనటువంటి అమూల్యమైనటువంటి సరస్వతీ దండకం ఏ విధంగా ఉందో మనం ఒక్కసారి ఇప్పుడు విందాం. అయితే ఈ సరస్వతీ దండకాన్ని నేను చదివే ముందర మీకు చెప్పాలి అనుకున్న ఇంకొక విషయం ఏమిటంటే, సరస్వతి అంటే మనం ముఖ్యంగా మనకి వెంటనే గుర్తొచ్చేది వాక్కు. సరస్వతీదేవి వాగ్దేవత, ఆవిడ వాగ్రూపిణి. అంటే వాక్కుయే సాక్షాత్తు సరస్వతి. వాక్కు కంటే భిన్నమైనటువంటి రూపం ఆవిడకి నిజానికి ఏది లేదు. సాక్షాత్తు ఆవిడ వాగ్రూపిణి అంటే వచనం, మాట. ఆ మాట శబ్దం, శబ్దమే ఆవిడ స్వరూపం. కాబట్టి ఆ శబ్దాన్ని మనం ఎంత బాగా ఎంత అందంగా వాడగలిగితే అంత చక్కగా సరస్వతీదేవి యొక్క కటాక్షం మనకి సిద్ధిస్తుంది అన్న విషయాన్ని ఈ సరస్వతీ దండకం తెలియజేస్తోంది. కాబట్టి ఇక్కడ ఈ దండకంలో సరస్వతీదేవి యొక్క ప్రతి అంగం, ఆవిడ పాదాల దగ్గర నుంచి కళ్ళు, ముక్కు, అలాగే ఆవిడ ఫాలభాగం, ఆవిడ శిరోజాలు, ఇలా ప్రతి శరీర అంగము ఒక్కొక్క వాంగ్మయ రూపంగా ఇక్కడ భీమ మహారాజు స్తుతిస్తాడు. అంటే నిర్మలమైనటువంటి ఆవిడ ఫాలభాగం ధర్మశాస్త్రమని, ఆవిడ చేతులు రెండు పురాణమని, ఆవిడ దంతాలు బాగా కత్తిరించేటటువంటి నైపుణ్యం, ఎదుటివాడి దుష్టమైన వాదనని చాలా నిర్ద్వంద్వంగా తోసిపుచ్చి కత్తిరించేటటువంటి పదును ఉన్నటువంటి పదునైన తర్కశాస్త్రమే ఆవిడ దంతాలుగా మారిందని, ఆవిడ సకల సమస్తమైన భాషలు, సమస్తమైన విజ్ఞానము ఒక మూర్తి భవిస్తే ఆ మూర్తియే సరస్వతి అన్న భావాన్ని ఈ సరస్వతీ దండకంలో కూర్చి భీమ మహారాజు ప్రస్తుతించినట్లుగా శ్రీహర్షుడు, శ్రీహర్ష మహాకవి ఈ సరస్వతీ దండకాన్ని నైషధం అనే ఈ కావ్యంలో పొందుపరిచారు. కాబట్టి ఒకసారి ఆ సరస్వతీ దండకాన్ని నేను మీ ముందర చదవగోరుతున్నాను, ఒకసారి వినండి. ఓం, నేను ఎప్పుడూ చెప్పేటటువంటి ప్రార్థనా వచనాన్ని ఒకసారి చెప్పి అప్పుడు సరస్వతీ దండకాన్ని ప్రారంభిస్తాను. ఓం శ్రీ శివాయ గురవే నమః. శ్రీ సద్గురు శరణం మమ. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీయతి శరణం మమ. అస్మన్ మాతా పితృ శరణారవిందాభ్యాం నమః. శ్రీ పరదేవతాయై నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ, నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే, సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. ఇప్పుడు సరస్వతీ దండకం. ఓం జయ జయ జనయిత్రి కళ్యాణ సంధాత్రి గాంధర్వ విద్యాకళాకంఠనాళాం త్రివేదీవళీం సార సాహిత్య సౌహిత్య నిర్వర్తిత ప్రోల్లసదృప్తరంగాం అనేకాభిచార క్రియాహోమ ధూమావళి మేచకాధర్వణాంనాయ రోమావళిం కల్పశిక్షాక్షరాకల్ప సాక్షాచరిత్రాం నిరుక్త ప్రియోక్తిం భుజద్వంద్వతామశ్నువానేన సంశోభితాం ఛందసాజాత వృత్త ప్రభేద ప్రభిన్నేన విద్యామయీం త్వాం భజే. భగవతి గుణదీర్ఘభావోద్భవాం సంతతం సందధానం మహాశబ్ద నిష్పాద కావ్యక్రియాశాస్త్ర కాంచీకలాపం కటిమండలే బిభ్రతీం జ్యోతిషాహారదండేన తారోదయ స్ఫూర్తి విద్యోతమానేన విభ్రాజితాం ఆత్మపక్షానురాగాన్వితాభ్యాం ఉభాభ్యాం చ పూర్వోత్తరాభ్యాం మహాదర్శనాభ్యాం ప్రతిష్టాపితోష్ట ప్రవాళాం పరబ్రహ్మకర్మార్థభేదాద్విధాయద్విధా స్వం శరీరం పరాం ప్రాప్తయ స్వం శరీరం ప్రతిష్టాం పరాం ప్రాప్తయ చారు మీమాంసయా మాంసలేనోర్యుగ్మేన సమ్యక్ పరాచ్ఛాదనం లాలయంతీం ముహుఃపత్రదానే గుణాన్వీత పూగా సకృత్ఖండన ప్రౌఢిమాఢోకమానేన దంతాత్మనా తర్కతంత్రేణ కామప్యభిఖ్యాం ముఖే ఖ్యాపయంతీం ధ్రువం దేవి వందే తమాం ద్వామహం ద్రుహిణ గృహిణి మత్స్యపద్మాది సంలక్షితం పాణిపద్మం త్వదీయం పురాణం శిరస్తావకం నిర్మలం ధర్మశాస్త్రం దళాభ్యాం భ్రువా ఓం క్రియామంత్రరాజస్య తద్బిందునా చిత్రకం ఫాళభాగే తదర్ధేందూనాతేర్విరించీ విపంచీ కలక్వాణనాకోణచాపం ప్రణిన్యే స్వయం భవతు మమ సదాశుభం భారతీ త్వత్ప్రసాదాదసాధారణాత్ సత్కృపాధారభూతం ప్రభూతం నమః సోమ సిద్ధాంతకాంతాననాయై నమః శూన్యవాదాత్మమధ్యాన్వితాయై సువిజ్ఞాన సామస్య హృత్పంకజాయై నమః శూన్యవాదాత్మమధ్యాన్వితాయై సువిజ్ఞాన సామస్య హృత్పంకజాయై నమస్తేస్తు సాధారత సాకారత సిద్ధిభూమ్నే నమస్తేస్తు కైవల్య కళ్యాణసీమ్నే నమస్సర్వగీర్వాణచూడామణిశ్రేణి శోణప్రభాజాల బాళాతపస్మేర పాదాంబుజాయై నమస్తే శరణ్యే నమస్తే వరేణ్యే నమశ్శర్మదాయై నమో నర్మదాయై నమో విశ్రుతాయై నమశారదాయై నమశాశ్వతాయై నమో విశ్రుతాయై నమశారదాయై నమస్తే నమస్తే నమః నమస్తే నమస్తే నమః. ఇటువంటి అపురూపమైనటువంటి అపూర్వమైనటువంటి సరస్వతీ దండకాన్ని సరస్వతీ భక్తులందరూ విని ఆనందించాల్సిందిగా, అదేవిధంగా విద్యార్థులందరూ ఈ సరస్వతీ దండకాన్ని చదువుకుని వాళ్ళకి వీలున్నప్పుడల్లా మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటూ సరస్వతీదేవి యొక్క కటాక్షాన్ని పొందవలసిందిగా, పొందాలని ఆకాంక్షిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం, సెలవు.
ఇంతవరకు మీరు విన్నారు మై ఇన్ మీడియా సమర్పించు బాలగోకులం కార్యక్రమం సెప్టెంబర్ 28, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer. The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MyIND Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.